the voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి శుభ స్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. ఇవాళ రష్యా మొత్తం కూడాను విక్టరీ డేని జరుపుకుంటుంది. అయితే ఈ సందర్భంగా ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. క్రెమ్లిన్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ అభిప్రాయం ఏంటంటే, పుతిన్ లేనిదే అసలు రష్యా లేదు అని. నాట్ జస్ట్ దెమ్, దశాబ్దాలుగా వ్లాదిమిర్ పుతిన్నే మళ్ళీ మళ్ళీ ఎన్నుకుంటూ ప్రధానిగా ఆ అధ్యక్షుడిగా ఆయనే అధికారంలో ఉండాలి అని కోరుకుంటున్నటువంటి కోట్లాది మంది రష్యన్స్ అభిప్రాయం కూడా పుతిన్ లేనిదే రష్యా లేదు అనే. రేపు జూలై 1st జరిగే జాతీయ అభిప్రాయ సేకరణలో మళ్ళీ వాళ్ళు పుతిన్ మాటకే జై కొట్టచ్చు. యాజ్ ఆఫ్ నౌ ప్రస్తుతం ఏంటంటే, నాలుగోసారి అధ్యక్ష పదవిలో ఉన్న ఆయన మేబీ ఇంకొక 2 విడతలు కూడా అధ్యక్ష పదవి చేపట్టే విధంగా రాజ్యాంగాన్ని సవరించడానికి దేశవ్యాప్తంగా రెఫరెండంను ఒకటి నిర్వహిస్తున్నారు. వాళ్ళకేంటంటే ఒక్కొక్క విడత 6 ఏళ్ళు ఉంటుంది. మనకి ఎట్లాగైతే 5 ఏళ్ళకోసారి ఎలక్షన్స్, అలాగే వాళ్ళకి 6 ఏళ్ళు ఒక్కొక్క విడత, ఇంకో 2 విడతలు అంటే 12 ఏళ్ళు. నిజానికి రష్యా రాజ్యాంగం ప్రకారం అధ్యక్ష పదవిని ఒకే వ్యక్తి వరుసగా 2 సార్లకి మించి చేపట్టకూడదు. బట్ దెన్ 67 ఏళ్ళ పుతిన్ 24 వరకు కూడా అధ్యక్ష పదవిలో కొనసాగుతాడు. ఆ తర్వాత కూడా ఆయనే ఆ పదవిలో కొనసాగే అవకాశాలు కొంచెం కనపడుతున్నాయి. అదే కనుక జరిగితే ప్రస్తుత పదవీ కాలం ముగిసిన తర్వాత మరో 12 ఏళ్ళు అంటే 2036 వరకు ఆయనే రష్యా అధ్యక్షుడిగా ఉంటాడు. అయితే ఇవాళ జరుగుతున్నటువంటి విక్టరీ డే వేడుకలు, రేపు నుంచి ఈ రిఫరెండం స్టార్ట్ అవుతుంది వాళ్ళ ఈ వేడుకలు అయిపోయిన తర్వాత. అసలు ఈ విక్టరీ డే వేడుకలు ఎందుకు చేసుకుంటారంటే, నాజీ జర్మనీ లొంగుబాటు, ఆ తర్వాత యూరోప్లో 2వ ప్రపంచ యుద్ధం ముగియడానికి గుర్తుగా యాక్చువల్గా 9 రష్యాలో విక్టరీ డే వేడుకలు జరుగుతాయి. అయితే ఈసారి ఏంటంటే కరోనా వైరస్ కారణంగా జూన్ 24కి వాయిదా వేశారు. అయితే మొన్న ఎప్పుడు అసలు ఎందుకు ఈ ప్రజాభిప్రాయ సేకరణ జరగాలి ఏంటి అనే విషయానికి వస్తే కనుక, మొన్న జనవరిలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రాజ్యాంగాన్ని సవరించడానికి ఒక పాపులర్ ఓటు నిర్వహించాలి అని ఒక ప్రతిపాదనని తీసుకొచ్చాడు. రష్యా అధ్యక్షుడిగా ఇంకో 2 విడతలు తనే ఉండేలాగా అవకాశం కల్పించాలని ప్రజలను కోరడమే ఈ ప్రజాభిప్రాయ సేకరణ మెయిన్ మోటో. అసలు నిజానికి 22 ఏప్రిల్ ఈ రిఫరెండం నిర్వహించాల్సి ఉంది, బట్ దెన్ కరోనా వైరస్ కారణంగా 1 జూలైకి వాయిదా పడింది. ప్రస్తుతానికి ఇంకా కొన్ని ప్రాంతాల్లో కరోనా వైరస్ తీవ్రంగానే ఉండడం వల్ల సోషల్ డిస్టెన్సింగ్ని పాటిస్తూ దేశవ్యాప్తంగా ఒక 5 రోజుల పాటు ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలి అని ఒక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం స్టిపులేటెడ్ టైంలో ఎంతమంది ఓటర్స్ పోలింగ్ స్టేషన్స్కి రావచ్చు అన్న విషయంలో కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. అట్ ది సేమ్ టైం మాస్కోలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ విధానాన్ని కూడా ఏర్పాటు చేశారు. సో దానివల్ల కొంచెం ఆ సోషల్ డిస్టెన్సింగ్ అనేది ఈజీగానే చెయ్యొచ్చు అని వాళ్ళ ఉద్దేశం. అసలు ఆయన ప్లాన్ ఏంటి అంటే, 21st సెంచరీలో రష్యాకి దేశాధ్యక్షుడు అంటే కేవలం వ్లాదిమిర్ పుతిన్ మాత్రమే అనేటట్టుగా ఒక స్టేచర్ని క్రియేట్ చేసుకున్నాడు. రష్యన్స్ ఇప్పటికీ కూడా ఆయన్ని ప్రైమ్ మినిస్టర్గా 2000 నుంచి 2008 మధ్యకాలంలో అధ్యక్షుడిగా, మళ్ళీ 2008 నుంచి 2012 వరకు ప్రధానిగా, ఆ తర్వాత 2012 నుంచి అధ్యక్షుడిగా చూస్తూ వస్తున్నారు. ఇంకోసారి అధ్యక్ష పదవిని చేపట్టాలని ఉన్నట్టు పుతిన్ ఎప్పుడు చెప్పలా, అలా అని దాన్ని కొట్టిపారేయలేదు కూడా. దాంతో ఏంటంటే ఈ రిఫరెండం ద్వారా 2036 వరకు అంటే తన జీవితకాలం రష్యాకు అధ్యక్షుడిగా ఉండాలనుకుంటున్నారు అన్నటువంటి కొంతమంది విమర్శిస్తున్నారు. మరి అంతకాలం ఉండాల్సిన అవసరం లేదు, వేరే వాళ్ళకి ఛాన్స్ రావాలని. కొంతమంది ఏమో ఎస్ ఈయనే కావాలి బికాస్ ఈయన ఉన్నప్పుడే గ్లోబల్ ఎరీనాలో రష్యా అనే ఒక మంచి ప్లేస్లో నిలబెట్టాడు అనే ఒక భావనతో ఉన్నారు. అయితే వ్లాదిమిర్ పుతిన్కి కొంచెం స్పెషల్గా సపోర్ట్ ప్రకటించినటువంటి ఎంపీ, ఒకప్పటి ఆస్ట్రోనాట్ వాలంటీనా తెరెష్కోవా అధ్యక్ష పీఠం మీద పుతిన్ కొనసాగాలి అని మాత్రమే కోరుకుంటున్నారు. ఆయన ఎప్పుడైనా సరే ఆయన రష్యాని బాగా చూసుకోగలడు అని తన ఉద్దేశం. ప్రజాభిప్రాయం కూడా అలాగే ఉన్నట్టు కనిపిస్తోంది. 2018లో జరిగిన ఎలక్షన్స్లో ఏకంగా 76%కి పైగా జనం ఆయనకే ఓటేశారు. మామూలుగా అయితే కనుక కొంచెం అంటే పెద్దంత గ్రేస్ లేకుండా గెలిస్తే కనుక ఏమన్నా కొంచెం ఇంకా బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉంటుందేమో, బట్ 76% అంటే ఖచ్చితంగా 3/4 మెజారిటీయే. ఈసారి ఈ ప్రతిపాదన తనకి ఏమాత్రం ఇష్టం లేదని కింద స్థాయి నుంచి డిమాండ్ రావడం వల్లే తను రెఫరెండానికి ఒప్పుకున్నట్టు చెప్పడానికి ఆయన శాయశక్తులా ట్రై చేస్తున్నారు. నిజానికి చాలామందికి ఈ ప్రతిపాదన వల్ల పెద్ద సమస్య అయితే ఏం లేదు. వాళ్ళు నిజంగానే పుతిన్ని ఇష్టపడకపోతే ఆయన్ని పెద్దగా పట్టించుకునేవాళ్ళు కూడా కాదు. బట్ చాలామంది ప్రజలు ఆయన ఒక బలమైన నాయకుడిగా చూస్తున్నారు. అటు వెస్ట్రన్ కంట్రీస్ని ఎదురొడ్డే సత్తా తనకు ఉన్నది అన్నటువంటి ఒక ఫీలింగ్లో ఉన్నారు. దాంతో పైగా బేసిక్గా ఏంటంటే ఆయనకి పెద్ద ఆల్టర్నేటివ్ కూడా ఏమీ లేదు, వేరే వాళ్ళు ఎవరు అంత బలమైన నాయకులు అక్కడ ఇంకెవరూ లేరు అనే ఒక వాదన కూడా ఉంది. కమ్యూనిజానికి అలాగే వెస్ట్రన్ కంట్రీస్కి మధ్య జరుగుతున్నటువంటి ప్రచ్ఛన్న యుద్ధం ముగిసిపోతున్నటువంటి దశల్లో వ్లాదిమిర్ పుతిన్ రాజకీయ జీవితం స్టార్ట్ అయింది. ఇప్పుడు ప్రస్తుతం ప్రజెంట్ ఈస్ట్ జర్మనీలో ఉన్న డ్రెస్డెన్లో జాతీయ భద్రతా సంఘం ఏజెంట్గా ఉన్న సమయంలో, అంటే 1989లో తలెత్తిన విప్లవం ఆయన మీద తీవ్రమైన ప్రభావం చూపించింది. ఆయన డ్రెస్డెన్లో ఉన్న కేజీబీ ప్రధాన కార్యాలయంలో ఉన్న టైంలో ఆందోళనకారులు ఆఫీస్ని ముట్టడించారు. ఆ టైంలో తను ఏ విధంగా సాయం కోరింది, ఎట్లా తను దాని నుంచి బయటపడింది, అవన్నీ పుతిన్ స్వయంగా డిస్క్రైబ్ చేశారు. బట్ ఆ టైంలో అధికారంలో ఉన్నటువంటి మిచెల్ గోర్బచేవ్ మౌనం వహించాడు. సో అందువల్ల నేను ఒక వాయిస్ వినిపించాలి అన్నట్టు ఒకటి ఒక ఉద్దేశంతో నేను పైకి రావడం జరిగింది అని చెప్తాడు తను. ఏదన్నా ఒక నేరారోపిత నివేదికల్ని నాశనం చేయడంలో ఆయన చొరవ తీసుకునేవాట. ఓ కొలిమి పేలిన స్థాయిలో చాలా వస్తువులను తగలబెట్టేసి ఆ తర్వాత ఫస్ట్ పర్సన్ పేరుతో తను ఇచ్చిన ఇంటర్వ్యూల్లో తను చెప్పిన విషయాలన్నీ కూడాను రికార్డెడ్గా ఉన్నాయి. దాంట్లో చాలా కీలకమైన విషయాలు బయటపెట్టారని కూడా చెప్తూ ఉంటారు. అది రష్యన్ నేషనల్ మీడియాకి చాలా కీలకం. అందుకే తొందరగా ఎవరు కూడాను సపోర్ట్ చేసే ముందు ఒకటికి పసార్లు ఆలోచించంటే తన సొంత సిటీ లెనిన్గ్రాడ్ నుంచి వచ్చిన తర్వాత ఒక సిటీ మేయర్ అనటోలీ సోబ్జక్కి రాత్రికి రాత్రే ఒక మంచి రైట్ హ్యాండ్గా మారాడు. ఆ లెనిన్గ్రాడ్నే ఆ తర్వాత సెయింట్ పీటర్స్బర్గ్గా మార్చారు. అయితే సోబ్జక్ రాజకీయ జీవితం కొద్దిగా తగ్గిపోతోంది, డౌన్ఫాల్ స్టార్ట్ అయింది అని అనుకున్నప్పటికీ పుతిన్ కెరీర్కి మాత్రం ఢోకా లేకుండా అలాగే ఎదుగుతూ వచ్చాడు. రష్యాలో ఉన్నత వర్గాలతో తనకున్నటువంటి ఏవైతే పరిచయాలు ఉన్నాయో వాటిని చాలా చక్కగా ఉపయోగించుకుని మెల్లిమెల్లిగా ఎదుగుతూ వచ్చాడు. అక్కడి నుంచి మాస్కోకి వచ్చాడు. ఆ తర్వాత కేజీబీ వారసుడిగా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీసెస్లో అడుగుపెట్టాడు. అక్కడ కూడా తను చాలా సక్సెస్ఫుల్గానే ఉన్నాడు. అలా క్రెమ్లిన్లో తన పనిని ముగించాడు. ఆ టైంలో రష్యన్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా బోరిస్ ఎల్సన్ ఉన్నారు. ఆయన గవర్నమెంటు ఓల్డ్ కమ్యూనిస్ట్ పార్టీని పక్కన పెట్టడమే కాకుండా కొంచెం ఈ సంధికాలంలో విశేష అధికారాన్ని ఆస్తుల్ని సంపాదించిన ఒలిగర్చెస్తో పొత్తు పెట్టుకోవడం వల్ల కొంచెం వాళ్ళకి బాగా కలిసి వచ్చింది అండ్ వాళ్ళు దానికి గ్రాటిట్యూడ్ కూడా చూపించారు. ఫేమస్ బిజినెస్ మ్యాన్ బోరిస్ ఎల్సన్కి కీలక మద్దతుదారుగా ఎదిగాడు. ఆ తర్వాత రష్యాలో ఎలక్షన్స్ వచ్చే నాటికి కొంచెం ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయగల శక్తివంతమైన వ్యక్తిగా మారాడు పుతిన్. ఇక 1999లో రష్యా ప్రధానిగా వ్లాదిమిర్ పుతిన్కి రష్యా అంటే అందరి నుంచి సపోర్ట్ వస్తూ అలా ఉంది కాబట్టి ఇతను బాగా చేయగలడు అని ప్రధానిగా నియమించాడు అధ్యక్షుడు ఎల్సన్. ఎల్సన్ వ్యవహార శైలి రోజురోజుకి అస్తవ్యస్తంగా మారుతూ వచ్చి చివరికి 31 డిసెంబర్న 1999న ఎవ్వరూ ఊహించని విధంగా పుతిన్ని అధ్యక్ష పదవిలో కూర్చోబెడుతున్నట్టు ఆయన ప్రకటించాడు. బెరెజోస్కాయ్ సహా మిగతా కీలక ఒలిగర్చస్ మద్దతుతో పుతిన్ తాత్కాలిక అధ్యక్షుడిగా తనను తను విజయవంతంగా ప్రకటించుకొని కొనసాగాడు కూడా. ఆ పైన 2000లో మార్చి నెలలో జరిగిన ఎలక్షన్స్లో విజయం సాధించి అఫీషియల్గా అధ్యక్ష పదవిని చేపట్టాడు. ఎల్సన్ రాజకీయ కుటుంబంలో భాగమైన ఒలిగార్చస్ సంస్కరణవాదులు ఈ కొత్త అధ్యక్షుడి పట్ల చాలా సంతోషంగా ఉన్నారు అప్పట్లో. అయితే ఎప్పుడైతే పుతిన్ అధికారంలోకి వచ్చాడో ఆ వచ్చిన 3 నెలల్లోనే మీడియా మొత్తాన్ని తన కంట్రోల్లోకి తీసుకున్నాడు. ఇండిపెండెంట్ టీవీ, ఎన్టీవీ రెండు మూతపడ్డాయి. ఇక మిగతా మీడియా కార్యకలాపాల మీద దాడులు జరిగినాయి. ప్రతి న్యూస్ ఏదైతే బయటికి వస్తుందో దాన్ని గవర్నమెంట్ ఖచ్చితంగా ముందు పరీక్షించడం మొదలుపెట్టింది. సో పుతిన్ పాలనా శైలి ఎలా ఉంటుంది అని తెలియడానికి ఇది చెప్పకనే చెప్పినట్టు. మీడియాని పూర్తిగా తన అదుపాజ్ఞలోకి తెచ్చుకోవడం వల్ల కొత్త అధ్యక్షుడికి చాలా రకాలుగా లాభం కలిగింది. ఎందుకంటే ఫోర్త్ ఎస్టేట్ అది కనుక ఉంటే ఇంక మొత్తం అంతా అసలు ఏంటంటే డెవలప్మెంట్స్ మాత్రమే హైలైట్ చేస్తూ ఫెయిల్యూర్స్ అన్నిటినీ మరుగున పడేసి అట్లా ఉంటే కనుక ప్రజలకి ఎప్పుడైనా సరే ఎట్లా తెలుస్తుంది? మీడియా ద్వారానే తెలుస్తుంది. మీడియానే పూర్తిగా అదుపాజ్ఞల్లో పెట్టుకుంటే ఇంకా అధ్యక్షుడి పేరు ప్రఖ్యాతులు పెరగడానికి అది ఖచ్చితంగా దోహదపడుతుంది. సో ద ఆల్ న్యూ రష్యాకి తను ఒక శక్తివంతమైన నాయకుడిగా ఇమేజ్ని సంపాదించుకున్నాడు. అప్పటి నుంచి వ్లాదిమిర్ పుతిన్ తన ప్రజలు ఏది చూడాలని కోరుకుంటే రష్యన్స్ అదే చూసేవాళ్ళు, వేరేది చూసే ప్రసక్తే లేదు. అది ఇంకా బోలెడు విశేషాలు ఉన్నాయి, చెప్తా ఈ చిన్న విరామం తర్వాత.
నమస్కారం అండి, నేను మీ ఎల్పి శ్రీరామ్. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది, సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmediaకు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్చే వెన్నెల చిత్రం భళారవి చిత్రం కార్యక్రమానికి. సో వ్లాదిమిర్ పుతిన్ వచ్చిన తర్వాత మీడియాను పూర్తిగా తన అదుపాజ్ఞలోకి తెచ్చుకోవడం వల్ల చాలా రకాలుగా లాభం కలిగిందని చెప్తూ ఉన్నాను నేను. దాంతో ఏంటంటే, ఏదైతే తను కవర్ చేయాలనుకుంటున్నాడో అది మాత్రమే రష్యన్స్ చూసేవాళ్ళు. నిజానికి అట్లా అని చెప్పి వేరే ఇంకే టీవీ లేవా అంటే, రష్యాలో సుమారు 3,000 టీవీ ఛానల్స్ ఉన్నాయి. యూనో, వాటిలో చాలా వరకు వార్తలను అందించడం అసలు ఆపేసినాయి. ఒకవేళ ఏదైనా న్యూస్ కవర్ చేయాల్సి వచ్చినా, పాలిటిక్స్కి సంబంధించిన ఏదైనా కవర్ చేయాల్సి వచ్చినా కూడా, వాళ్ళిచ్చే ప్రతి ఒక్క వర్డ్ ప్రభుత్వం అన్ని విధాలా పరిశీలించిన తర్వాతే ప్రసారం చేయాలి తప్ప, మీడియా ఇప్పుడు మనలాగా ఇక్కడ మీడియా ఏదైతే వండి వారుస్తుందో అసలు అట్లాంటి ప్రసక్తే లేదు. ఏదో అంటే న్యూస్ని అథెంటిక్ న్యూస్ అథెంటిసిటీని మాత్రమే వాళ్ళు గమనించేసి మిగతాది సరే ఓకే మీరు ఎట్లా ప్రజెంట్ చేస్తారో మీ ఇష్టం అన్నట్టు కూడా కాదు. ప్రతి పదము ప్రభుత్వం ముందు గమనించి ప్రసారం చేసే ముందు ఇది ఓకే అని స్టాంప్ వేస్తేనే వెయ్యాలి. తనకి నమ్మకస్తులైన వాళ్ళనే రాజకీయ నేతలనే గవర్నర్లుగా నియమించుకున్న పుతిన్ రష్యాలో ఆల్మోస్ట్ 83 లొకేషన్స్ క్రమంగా తన అధీనంలోకి తీసుకొచ్చుకున్నారు. 2004లో జరగాల్సిన స్థానిక ఎన్నికల్ని రద్దు చేసి ఆయన వాటికి బదులుగా నెక్స్ట్ గవర్నర్ని ఎన్నుకోవడానికి స్థానిక శాసనసభ్యులు 3 అభ్యర్థులతో కూడినటువంటి ఒక లిస్టుని రూపొందించాడు. ఇది ప్రజాస్వామ్య విరుద్ధం అని విమర్శకులు గోల చేసిన, ఎస్పెషల్లీ చెచెన్యా లాంటి ప్రాంతాల్లో ఆయన ప్లాన్ ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్ రిజల్ట్ ఇచ్చింది. డెమోక్రటిక్ వే ఆఫ్ నిరసనల కారణంగా, అంటే దానికి అంటే ప్రజాస్వామ్య అనుకూలవాదుల నిరసనల కారణంగా 2012లో ప్రాంతీయ ఎన్నికల మాట కొద్ది కాలం పాటు వినిపించినప్పటికీ, 2013లో మన పుతిన్ తీసుకొచ్చినటువంటి కొత్త నిర్బంధ చట్టం కారణంగా మళ్ళీ పరిస్థితి మొదటికి వచ్చింది. సో ఇక ఉదారవాదం అనేది జస్ట్ అలా పేరుకి మాత్రమే పరిమితం తప్ప అసలు అక్కడ అది లేనేలేదు. కొంచెం ట్రాన్స్పరెంట్ ఎలక్షన్స్, డెమోక్రటిక్ సంస్కరణలు ఇలాంటివన్నీ డిమాండ్ చేస్తూ 2011 నుంచి 2013 వరకు మాస్కోలో ఉన్నటువంటి బొలాట్నయా స్క్వేర్ దగ్గర, అక్కడి నుంచి మొదలుపెట్టి అన్ని ప్రామినెంట్ ప్లేసెస్లో రష్యాలో ఉన్న మిగతా చాలా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నిరసనలు జరిగినాయి. 90s డెకేడ్లో తర్వాత రష్యాలో జరిగినటువంటి భారీ నిరసనలు ఇవే. ఈ ప్రజా ఉద్యమాలని పాశ్చాత్య దేశాలు రష్యా సరిహద్దుల్లో ఉన్నటువంటి ప్రాంతాలను ఆక్రమించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలుగా పుతిన్ దాన్ని అర్థం చేసుకున్నాడు, అలాగే ప్రొజెక్ట్ కూడా చేశాడు. దాంట్లో ఎస్పెషల్లీ రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ రాజకీయ సంస్కరణల డిమాండ్ తోటి చాలా రకాల నిరసన ప్రదర్శనలు ఇచ్చాడని చెప్పి దాన్ని అలా కూడా పోర్ట్రే చేయడం వల్ల అది ఇంకా పొలిటికల్ మైలేజ్ విపరీతంగా వచ్చింది. సో అప్పటి వరకు ఉన్నటువంటి ఆయన శైలి ఒక్కసారిగా మారిపోయింది. కొంతకాలం పాటు ఉదారవాద ప్రయోగం చేసిన పుతిన్ రాజకీయ వికేంద్రీకరణకు పిలుపునిచ్చిన ఆయన, వాళ్ళు ఆర్థికంగా అన్ని విధాలా ఆదుకుంటామని రాష్ట్రాలకి హామీ ఇచ్చి తన ప్రతి ఒక్క ప్రసంగంలో కూడా ఈ సంస్కరణలు అనేటటువంటి పదాన్ని ఊరూరికే దాని గురించి ప్రస్తావిస్తూ వచ్చిన ఆయన దాన్ని కొద్ది కాలం మాత్రమే కొనసాగించి, ఆ తర్వాత అప్పటి వరకు ఉన్నటువంటి భయం పోయి, అమ్మయ్యా ఇప్పుడు నాకు ఎటువంటి ఢోకా లేదు అని అనుకున్న తర్వాత ఆ వ్యూహాన్ని పక్కన పెట్టేశారు. ఫ్రాంక్లీ స్పీకింగ్, ఉక్రేనియన్ రెవల్యూషన్ తర్వాత ఏర్పడినటువంటి అధికార శూన్యత పుతిన్కి ఒక వ్యూహాత్మక అవకాశాన్ని ఇచ్చింది. 2014 ఫిబ్రవరిలో క్రిమియాని స్వాధీనం చేసుకోవడం ఆయన సాధించినటువంటి పెద్ద గొప్ప విజయం అని చెప్పాలి. అంతేకాకుండా మిగతా వెస్ట్రన్ కంట్రీస్కి అది గట్టి దెబ్బ కూడా అయింది. రష్యా తన పక్క దేశంలో ఉన్నటువంటి భూభాగాన్ని విజయవంతంగా ఆక్రమించుకోవడం, ప్రపంచ దేశాలన్నీ చూస్తూ కూడా ఏం చేయలేకపోవడం ద్వారా రష్యా తన సత్తా ఏంటి అనేది చూపించగలిగింది. అండ్ ఇక విదేశీ వ్యవహారాల విషయంలో వెస్ట్రన్ కంట్రీస్ మధ్య ఉన్న అన్యునైటెడ్నెస్ ఒకటి ఉంటుంది కదా, దాన్ని తర్వాత దాని వీక్నెస్ని తనకు అనుకూలంగా మార్చుకున్నాడు పుతిన్. సిరియా విషయంలో జోక్యం చేసుకోవడం, తర్వాత అసద్ బలగాలకు మద్దతు ఇవ్వడం ఆయనకి చాలా విధాలుగా కలిసి వచ్చింది. అండ్ ఒకవైపు మిడిల్ ఈస్ట్లో స్థిరత్వం పేరుతో మొత్తం భూభాగం మీద ఏ ఆధిపత్యం చెలాయించలేరన్న విషయాన్ని అది నిర్ధారిస్తూనే, మరోవైపు కొత్త ఆయుధాలని మిలిటరీ వ్యూహాలని పరీక్షించడం కోసం ఆయనకు ఒక అవకాశం వచ్చింది. అండ్ రష్యా తన పాత ఫ్రెండ్స్ని వదిలిపెట్టదు అన్న ఒక బలమైన సందేశాన్ని ఏళ్ల తరబడి కొనసాగిస్తూ వస్తున్న తన ఫ్రెండ్స్కి ఒక మంచి ఊతం కూడా ఇచ్చింది. ఇక పుతిన్ అధికారంలో ఉన్న టైంలో రష్యా విస్తరణ విధానాన్ని సమర్థించేటటువంటి భూస్వామ్య భావన, కలెక్టర్ ఆఫ్ రష్యన్ ల్యాండ్స్ అన్న పాత ఆలోచన నుంచి బయటికి రావడంలో విజయం సాధించాడు పుతిన్. యాజ్ అ రిజల్ట్ క్రైమియా, మిగతా సహా సరిహద్దు దేశాలు తనకు ఎంత ముఖ్యమైనవి అనేది ఆయన గుర్తించగలిగాడు. అదే మెయిన్ ఆయన్ని ఆధునిక జార్గా రూపొందిదిద్దుకునేందుకు కొంచెం మార్గం సుగమం చేయగలదు అని ఆర్కడే ఓస్ట్రోవ్స్కై లాంటి ఒక రష్యన్ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. పాస్ట్ ఎలక్షన్స్లో పుతిన్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశాడు. ప్రస్తుతం రష్యాలో పుతిన్ స్థాయి ఏంటి అన్నది అసలు ఎవరూ ప్రత్యేకంగా ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. బట్ దెన్ అధ్యక్షుడిగా ఫోర్త్ టైం కూడా పూర్తయిన తర్వాత, అంటే 2024 నాటికి ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు ఆయన తీసుకునే రిఫరెండం, ఆయన ప్రవేశపెట్టిన రిఫరెండంకి వచ్చేటటువంటి రెస్పాన్స్ని బట్టి తెలుస్తుంది. అఫ్కోర్స్ ఫ్యూచర్ని ఎవరూ ముందుగా ప్రెడిక్ట్ చేయలేరు, బట్ దెన్ వ్లాదిమిర్ పుతిన్ మాత్రం అందుకు తగ్గట్టుగా ముందుగానే ప్లానింగ్ అదంతా చేసుకుంటూ ఈ విక్టరీ డే తర్వాత జూలై 1 నుంచి ఆ రెఫరెండంని పెట్టి దాని మీద ప్రజాభిప్రాయ సేకరణ అనేది చేస్తున్నారు. అండ్ బేసిక్గానే పెద్దంత నెగిటివిటీ ఏమీ లేదు కాబట్టి తన మీద ఇట్ ఈస్ క్వైట్ ఆబ్వియస్ దట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ విల్ డెఫినెట్లీ ఓట్ ఫర్ హిమ్. ఎందుకంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగానే 73% ఎలాగూనేమో లాస్ట్ టైం కూడాను తను గెలిచాడు కాబట్టి ఇప్పుడు వాళ్ళు పైగా ఈ మధ్యకాలంలో చూసుకుంటే కనుక అది దాని స్ట్రాటజిక్ వ్యూహాలు అవి చూస్తే ఇంకా నెక్స్ట్ 2 టర్మ్స్ వరకు కూడా తనని సపోర్ట్ చేస్తారు అన్నది తెలుస్తుంది. బట్ ఇంటర్నల్గా ఏమన్నా ఉన్నాయేమో తెలియదు. ఎందుకంటే చెప్పాను కదా, మీడియా ఎప్పుడు కూడాను, ఎస్పెషల్లీ రష్యన్ మీడియా ఎప్పుడు కూడాను మన గవర్నమెంట్కి అగెన్స్ట్గా ఏమి రాయటానికి కానీ దేనికి వీలు లేదు కాబట్టి ప్రజల పల్స్ ఎలా ఉంది ఏంటి అనేది అంత తొందరగా బయటికి రాదు. సో ఆ రిఫరెండంలోనే వాళ్ళు తీసుకునే డెసిషన్స్ని బట్టినే ఉంటుంది. అంటిల్ దెన్ ఏంటంటే మీడియా గవర్నమెంట్ చేసే ప్రతి మంచి పనిని ప్రొజెక్ట్ చేస్తూ ఉంది కాబట్టి ఎట్లాగూ దీన్ని ఇదే విధంగా కనుక కంటిన్యూ చేస్తే వితిన్ నో టైం ఖచ్చితంగా తనకి పాజిటివ్గానే టర్న్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. అండ్ వాళ్ళ కంట్రీలో ఎలా ఉందనేది పక్కన పెడితే రష్యా మనకి ఎప్పుడు కూడా ఒక మంచి ఫ్రెండ్గానే ఉంది కాబట్టి ఎట్ దిస్ టైం ముఖ్యంగా ఇలాంటి ఒక క్రూషియల్ టైంలో ఇప్పుడు మనకి చైనా నుంచి తర్వాత మన నైబరింగ్ కంట్రీస్ నుంచి వచ్చేటటువంటి ఎటువంటి ముప్పుకైనా సరే మనకే సపోర్ట్ చేస్తుంది అన్న ఒక ధైర్యం అది మనకి ఇచ్చింది, ఇస్తూనే ఉంటుంది కూడాను. మొన్న కూడా క్లియర్గా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పింది చైనాకి. నిజానికి రష్యా చైనాకి మనకి ఇద్దరికి ఫ్రెండే అయినా కూడా అది మనకే సపోర్ట్ చేస్తాను అని తెగేసి చెప్పేసింది. కాబట్టి వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూస్ ఎట్లాగో అది బయటికి రావు, మీడియాని గుప్పిట్లో పెట్టుకున్నారు కాబట్టి. కానీ ఏం జరుగుతుందనేది రేపు జూలై 1 తర్వాత పెట్టే రిఫరెండంని బట్టి ఎటు తెలుస్తుంది. యాజ్ ఆఫ్ నౌ మటుకు తను కొంచెం మంచి హెడ్గానే, అంటే గుంభనంగా ఉండే మనిషి బేసిక్గా తను, ఓ ఏదో ఊరూరికే స్టేట్మెంట్లు ఇచ్చేసి అట్లాంటి ఇది కాదు, చాలా పాయిస్డ్గా అలాగ మాట్లాడతాడు, అంతే. తను చేయాలనుకున్న పని చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అదండి రష్యాకు సంబంధించి పొలిటికల్గా ఏం జరుగుతోంది విక్టరీ డే సందర్భంగా అనేది. దీని తర్వాత మరో విషయంతో మీ ముందుకు వస్తాను. Thank you.
మూసి మూసి నవ్వుల విరిసిన పువ్వులు గుస గుసలాడినవి ఏమిటో.
విరజాజి గులాబీ మన గుట్టే తెలుసుకున్నవి,
చామంతి పూబంతి పరిహాసాలాడినవి.
విరజాజి గులాబీ మన గుట్టే తెలుసుకున్నవి,
చామంతి పూబంతి పరిహాసాలాడినవి.
ముసి ముసి నవ్వుల విరిసిన పువ్వులు గుస గుసలాడినవి ఏమిటో. మనసే తెలిసి తన ప్రేయసికై మగ పావురమే దరి చేరింది. ఈ ముసి ముసి నవ్వుల విరిసిన పువ్వులు గుస గుసలాడినవి ఏమిటో. నా మదిలో కోరిక రేపినది,
వలపే తెలిపే కను సైగలతో నీవు సులుబాసలు చేరావు.
ఈ ముసి ముసి నవ్వుల విరిసిన పువ్వులు గుస గుసలాడినవి ఏమిటో.
Hi everyone, this is your Ranina Reddy and you're listening to Mind Media, the voice of India. Idi Bharatiya Swaram.
భారతీయ సంస్కృతిని వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం కార్యక్రమాల వివరాలు పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలల జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం భడారే విచిత్రం కార్యక్రమానికి. మామూలుగా నేను ఇంతకుముందు చెప్పాను కదా మీకు రష్యా ఇలాగ అసలు ఏమాత్రం బయటికి రానివ్వకుండా తన ఐసోలేటెడ్గా ఉంటుంది తన విషయాలన్నిటిలోనూ అని చెప్పి. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇంటర్నెట్కి ప్రత్యామ్నాయంగా రష్యా సొంతంగా ఒక వాళ్ళ దేశీయ ఇంటర్నెట్ని డెవలప్ చేసుకుంటుంది. అండ్ దాన్ని మొన్న డిసెంబర్లో లాస్ట్ డిసెంబర్లో విజయవంతంగా దాన్ని టెస్ట్ కూడా చేశారు. అయితే దాన్ని ఎట్లా దాన్ని టెస్ట్ చేశారనే విషయం గురించి పెద్దగా అంత బయటికి ఏమైనా న్యూస్ రాలేదు, కానీ ప్లాన్ ప్రకారం పరీక్ష మొత్తం సజావుగా సాగిందని మాత్రం అక్కడ వార్తా కథనాలు అవన్నీ కూడా రాసినాయి. అయితే అక్కడి ఒక కామన్ పర్సన్ కస్టమర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు యూజ్ చేసుకున్న ఇంటర్నెట్కి సంబంధించి పెద్ద మార్పులు ఏవి కనిపించలేదని రష్యన్ కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ చెప్పింది. ఆ పరీక్ష ఫలితాలన్నీ పుతిన్కి సమర్పించారు. అయితే కొన్ని దేశాలు ఇంటర్నెట్ని నాశనం చేసే ప్రమాదం ఉన్నది అనే ఒక ఆలోచనతోటి వాళ్ళ సొంత ఇంటర్నెట్ని వాళ్ళు వాడుకోవడానికి తయారు చేసుకున్నారు అనేది బేసిక్ మోటో. ఇంటర్నెట్ని నాశనం చేసే దిశగా రష్యా ప్రస్తుతం నడుస్తోంది. ఎందుకంటే నిరంకుశ దేశాలు వాళ్ళ పౌరులు ఏం చూడాలి అన్నది నియంత్రించాలనుకుంటున్నాయి. అదే కోవలోకి వచ్చే చైనా కానీ ఇరాన్ కానీ ఇదివరకు ఇలాగే చేసినాయి. సో వాళ్ళ దేశంలో జరుగుతున్న వాటి గురించి అక్కడ జనాలు చర్చించలేకుండా చేయాలని గవర్నమెంట్స్ అనుకుంటున్నాయి. ఒక బబుల్లో వాళ్ళని పెట్టేసి అది బర్స్ట్ అవ్వకుండా అలాగా కాపాడుకుంటూ ఇంకా వాళ్ళ సర్రియల్ వరల్డ్లోనే అట్టు పెడుతున్నారు అని యూనివర్సిటీ ఆఫ్ సర్రేలో ఉన్నటువంటి కంప్యూటర్ సైంటిస్ట్ ప్రొఫెసర్ అన్నారు. అది ఎంతవరకు నిజమనేది తెలియదు, కానీ ఒక కంపెనీ వాళ్ళ ఎంప్లాయీస్కి ఇంటర్నెట్ యాక్సెస్ని నియంత్రించినట్టుగా, అంటే ఫైర్ వాల్స్ అవి పెట్టి మొత్తం అన్ని సిస్టంలో ఉన్న అన్ని సిస్టమ్స్కి ఒకటే ల్యాన్ నెట్వర్క్తో కనెక్ట్ చేసి ఎక్కడ ఎవరు ఏది ఓపెన్ చేసినా వీళ్ళకి తెలిసేటట్టు ఎట్లయితే ఒక ఆఫీస్లో పెడతారో, ఇన్ ద సేమ్ వే దేశంలో ఉన్నటువంటి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ టెలికామ్ సంస్థలను కూడా ఒక పెద్ద ఇంటర్నెట్లో భాగం చేసి దేనికి యాక్సెస్ ఉండాలన్న దాన్ని గవర్నమెంట్ కంట్రోల్ చేస్తూ ఉంటుందిట. అటు సముద్రాల గుండా వేసినటువంటి కేబుల్స్ ద్వారా, నోట్స్ ద్వారా వివిధ దేశాలకి అంతర్జాతీయ వెబ్ సర్వీసెస్ అందుతూ ఉంటాయి కదా. ఒక దేశానికి అందేటటువంటి ఆర్ పంపేటటువంటి డేటాకి ఇవే కనెక్షన్ పాయింట్స్గా ఉంటాయి. వాటిని ఆపేయటం ఆర్ కంట్రోల్ చేయడం ఆ దేశంలో ఇంటర్నెట్ని కంట్రోల్ చేయడమే అవుతుంది. దానికోసమని ఆ దేశంలో ఉండే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ ఆర్ టెలికామ్ సంస్థల సహకారం చాలా అవసరం. కొన్ని దేశాల్లో గవర్నమెంట్ సంస్థలు ఈ సేవలను అందిస్తూ ఉంటాయి. అలాంటప్పుడు గవర్నమెంట్స్కి ఈ పని ఇంకా ఈజీ అయిపోతుంది మానిటర్ చేయడం అనేది. దేశంలో ఎన్ని ఎక్కువ నెట్వర్క్స్ ఉంటే యాక్సెస్ని నియంత్రించడం అంత కష్టమవుతుంది. సో ఎక్కువ లేకుండా ఒకటో రెండో ఉంటే చాలా ఈజీ అయిపోతుంది కదా. లైక్ ఇప్పుడు ఇరాన్లో ఇంటర్నెట్ యాక్సెస్ని నేషనల్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ అనే ఒక సంస్థ నియంత్రిస్తూ ఉంటుంది. నెట్వర్క్లో ఉండే కంటెంట్ని, బయట నుంచి వచ్చే కంటెంట్ని అంతటినీ అదే కంట్రోల్ చేస్తుంది. ఇరాన్ ప్రభుత్వ టెలికాం సంస్థ దాన్ని నడిపిస్తుంది. నార్మల్గా ఏంటంటే గవర్నమెంట్స్ నిషేధించిన వెబ్ సర్వీసెస్ని కూడా వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ విపిఎన్లో ఎవరైనా చూడొచ్చు. అదే ఇంటర్నెట్ యాక్సెస్ మొత్తం ప్రభుత్వం చేతుల్లోకి వెళితే విపిఎన్స్ కూడా పనిచేయవు. లైక్ ఇప్పుడు చైనాలో ఉన్నటువంటి గ్రేట్ ఫైర్ వాల్గా పిలిచే ఒక సిస్టమ్ కూడా ఇలాంటిదే అనమాట. అంటే ఫారిన్ ఇంటర్నెట్ సర్వీస్ యాక్సెస్ని అది కంట్రోల్ చేస్తుంది. అందుకనే చూడండి చైనాలో గూగుల్ కానీ ఫేస్బుక్ కానీ ట్విట్టర్లు కానీ ఇలాంటి వెబ్సైట్స్ అసలు వాడలేరు. అక్కడ లోకల్లో అలాంటి సర్వీసెస్ అంటే సేమ్ ఇలా ట్విట్టర్ లాగా లేకపోతే గూగుల్ లాగా ఉండేటటువంటి కొన్ని ప్లాట్ఫామ్స్ ఉంటాయి, అది అక్కడ లోకల్లో ఉండేవి, ఆ కంట్రీలో మాత్రమే అవి పనిచేస్తాయి. అవి అక్కడ పెద్ద టెక్నాలజీ సంస్థలు ఏవైతే ఉంటాయో వాటిని మానిటర్ చేస్తూ అవి ఎట్లా ఉన్నాయో చూసి దాని ప్రకారమే ఒక కొత్త ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసి వాటిని వాడుకోమని ఇస్తాయి. రష్యాలో ఇప్పటికే ఆండెక్స్, మలి, ఆర్యు లాంటి పెద్ద పెద్ద టెక్నాలజీ సంస్థలు ఉన్నాయి. సో లోకల్ ఇంటర్నెట్ తెస్తే ఇంకా కొన్ని సంస్థలు కూడా ఎదగొచ్చు. వాళ్ళ దేశం సాఫ్ట్వేర్ లేని స్మార్ట్ ఫోన్స్ని అమ్మకుండా నిషేధం విధించడం కోసం అని చెప్పి రష్యా ఒక బిల్లుని యాక్సెప్ట్ చేసింది. అలాగే ఓన్ వికీపీడియాని సృష్టించుకోవడానికి కూడా దేశం కొన్ని ప్లాన్స్ వేస్తుంది. సో రష్యా అనుసరిస్తున్నటువంటి ఈ విధానం క్వైట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ భావ ప్రకటన స్వేచ్ఛని అణిచివేస్తుంది అనేది అందరికీ తెలిసింది. అయితే ఇందులో ఆ దేశం సక్సెస్ అవుతుందన్న నిర్ధారణకు కూడా రాలేము అని కొంతమంది అంటారు. బికాస్ ఇంటర్నెట్ని కంట్రోల్ చేసే ప్రయత్నంలో ఇదివరకు కూడా రష్యన్ గవర్నమెంట్ కొన్ని సవాళ్ళను ఎదుర్కొందిట. టెలిగ్రామ్ మెసేజింగ్ యాప్ని రష్యన్స్కి అందుబాటులోకి లేకుండా చేయడానికి ట్రై చేస్తే అది ఫెయిల్ అయిందంట. న్యూ అమెరికా మేధో సంస్థకు చెందినటువంటి జస్టిస్ షర్మన్ అదే మాట చెప్పారు. అంటే ఇంటర్నెట్ని కంట్రోల్ చేయడం అనేది అది అంటే విపిఎన్స్ ద్వారా కూడా ఏదైనా చేద్దాం అనుకున్నా ఎప్పటికప్పుడు పుట్టగొడుగుల్లాగా కొత్త కొత్తవి పుట్టుకొస్తున్నటువంటి నేపథ్యంలో ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ అంతలా ఉన్నప్పుడు ట్రేడ్ అండ్ కామర్స్ పరంగా చూసుకుంటే గనక రష్యా తీరు మీద అటు స్వదేశంలో ఇటు ఇంటర్నేషనల్ ఏరియాలో విపరీతంగా వ్యతిరేకత వస్తుంది. ఇలా గనక ఇంటర్నెట్ని కంట్రోల్ చేస్తూ ఉంటే అని అన్నారు. ఎందుకంటే ఆ టెస్ట్ గురించి మొన్న చేసినటువంటి టెస్ట్ గురించి ఎక్కువ న్యూస్ అయితే బయటికి రాలేదు, కానీ ఈ నేషనల్ లెవెల్ ఏదైతే వాళ్ళు వాళ్ళకంటూ కొంచెం ఇంటర్నెట్ని వినియోగించుకునే విధంగా కొత్త గూగుల్ ఆర్ దానికి సంబంధించింది ఏదైనా కనుక సర్చ్ ఇంజిన్ అనేది అందరూ గూగుల్ అనుకుంటారు, కానీ దెర్ ఆర్ సో మెనీ అదర్స్, యాహూ ఉంది, బింగ్ ఉంది, ఇలా చాలా ఉన్నాయి. సో ఏది వాడతారు అనేది అది వాళ్ళ ఇష్టం. బట్ అసలు దాని మీద యాక్సెస్ని కంట్రోల్ చేయడం అనేది కరెక్ట్ కాదు అని అంటారు. ఇలాగా ప్రతి ఒక్క దాంట్లో ఎందుకు మనకి మీరు ఆ మధ్య నేను చెప్పాను మీకు గుర్తుందలేదు, కానీ జర్నలిస్టులకు కూడాను అసలు వాళ్ళకి ఎటువంటి స్వేచ్ఛ లేదని నేను ఇందాక చెప్పాను కదా. అలీసా యరోస్కియా అని ఒక అమ్మాయి ఉంది, అమ్మాయి రష్యన్ గవర్నమెంట్ టీవీ ఛానల్ యామల్ రీజియన్లో జర్నలిస్ట్గా పనిచేస్తుంది అప్పట్లో. సరే యాన్యువల్ మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి జర్నలిస్టులతోటి పుతిన్కి. ఆ మీటింగ్లో ఒకసారి ప్రెస్ కాన్ఫరెన్స్లో వ్లాదిమిర్ పుతిన్ని ఒక క్వశ్చన్ వేశారు, కొన్ని రోజుల్లోనే తనను ఉద్యోగంలో నుంచి తీసేశారు. ఎందుకు ఏంటి అనేది కూడా న్యూస్ కరెక్ట్గా క్లియర్గా అయితే రాయలా. వెస్ట్రన్ సైబీరియాలో వాయువ్యంగా ఉన్నటువంటి ఆర్కిటిక్ యామల ప్రాంత అధికారులు తను అడిగిన క్వశ్చన్ పట్ల డిస్సాటిస్ఫైడ్గా ఉన్నారు అని కొన్ని వార్తలు అప్పట్లో వచ్చినాయి. తను పోనీ తనని తీసేస్తే ఓకే వీళ్ళకి అసలు పత్రికా స్వేచ్ఛ లేదు, అసలు రష్యా మరీ ఎలా ఉంది అలా ఉంది నియంతృత్వంగా ఉందని అనుకోవచ్చు. బట్ వార్తలు ఏమైనా వచ్చినాయి, తనే స్వయంగా రెసిగ్నేషన్ లెటర్ పెట్టాను అని తన చేత చెప్పించారు. ఇంతకీ అమ్మాయి అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ స్టార్ట్ అయిన ఆల్మోస్ట్ ఒక 3 గంటలు దాటిన తర్వాత, అంటే ఒక్కొక్కళ్ళకి ఇంత ఇంత టైం అని ఇస్తారు కదా, అట్లా మైక్రోఫోన్ తన దగ్గరకు వచ్చేసరికి అంత టైం పట్టింది. అయితే డెమెక్ ప్రెస్కో అనే ఒక పుతిన్ అధికార ప్రతినిధి ఈ అమ్మాయిని సెలెక్ట్ చేశాడు. ఇంకో జర్నలిస్ట్కి మైక్రోఫోన్ ఇవ్వాలనుకుంటే దాన్ని అలీసా తీసుకుంది, యాక్చువల్గా ఈ అమ్మాయికి ఇవ్వాల. అయితే తను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, గ్లోబల్ వార్మింగ్ వల్ల ఆర్కిటిక్ సముద్రం బాగా ఆ మార్గం అంతా కరుగుతున్న ఫలితంగా వాళ్ళ ప్రాంతానికి కలిగే ప్రయోజనాల గురించి తను స్టార్ట్ చేసింది. లోకల్గా ఒక ట్రైన్ ట్రాక్ అది అంటే మిగతా మౌలిక సదుపాయాల నిర్మాణం జరుగుతూ ఉండగా ఓబ్ నది మీద ఒక వంతెన నిర్మాణం ఆగిపోయిందిట. సో ఒక అక్కడ స్థానికంగా ఉన్న ఒక 2 సిటీస్ సేల్ఘాట్, లాబిత్ నాంగిలని కనెక్ట్ చేయడానికి ఆ బ్రిడ్జ్ చాలా కీలకం. సో ఈ వంతెన నిర్మాణాన్ని పూర్తి చేయడానికి మా గవర్నర్ సాయశక్తులా ట్రై చేస్తున్నాడు, కానీ దాని గురించి నేషనల్ లెవెల్లో అతి తక్కువగా చర్చిస్తున్నట్టు మాకు వినిపిస్తోంది. నా క్వశ్చన్ ఏంటంటే, కేంద్రంలో అత్యంత ముఖ్యమైన మనుషులు ఈ విషయం మీద దృష్టి సారించగలరా అని క్వశ్చన్ వేసింది. సో ఆ బ్రిడ్జ్ అనేది ఒక కీలకమైన లింక్ అని చెప్పారు కదా, సో అందుకని దాని గురించి గవర్నమెంట్కి తెలుసు, మేము ఆల్రెడీ దృష్టి పెట్టాము, మాకు ఇవన్నీ చెప్పక్కర్లేదు, వీఆర్ ఆల్ డూయింగ్ ఆన్ దాట్. ఒక ప్రత్యేకంగా ఒక ప్రాజెక్ట్ని ప్రెస్టీజియస్గా తీసుకొని మేము చేస్తున్నాము ఆల్రెడీ అని. అయితే ఇంతకీ అమ్మాయి ఉద్యోగం ఎందుకు తీసారనుకుంటున్నారు, వేరెవరికో మైక్రోఫోన్ ఇవ్వబోతుంటే అదే ఏరియా నుంచి వచ్చిన ఇంకొక అమ్మాయికి ఇవ్వబోతుంటే ఈ అమ్మాయి తీసుకుంది కదా, అట్లా అంటే మైక్రోఫోన్ని డిసిప్లిన్ లేకుండా ఒకళ్ళకి ఇవ్వబోతుంటే ఈ అమ్మాయి తీసుకున్నది అన్నటువంటి ఉద్దేశంలో వేరే వాళ్ళకి ఇస్తున్నప్పుడు జోక్యం చేసుకోవడం వల్ల సీనియర్ ఆఫీషియల్స్ అసంతృప్తిగా ఉన్నారు అని URA.RU అనే ఒక వెబ్సైట్ వాళ్ళ ఆర్టికల్లో రాసింది. అయితే పుతిన్ ఎప్పుడు విలేకరుల సమావేశం నిర్వహించినా కూడా జర్నలిస్టులు వాళ్ళ క్వశ్చన్స్ వినిపించడానికి పోటీ పడాల్సి వస్తుందంట. సో ఇట్లా మళ్ళీ ఎక్కడ క్వశ్చన్ అడిగే ఒక ఛాన్స్ వస్తుందో రాదో అన్నటువంటి ఫీలింగ్లో అమ్మాయి అడిగింది. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే బయటికి రావు. అసలు విషయం ఏంటి అనేది బయటికి రాదు, కానీ ఇట్లాంటి చిన్న చిన్న వాటికే ఉద్యోగం తీసేశారు లేదా ఈ అమ్మాయి మానేసింది అనేటటువంటిది మాత్రం కథనాలు బయటకు వస్తాయి. అది రష్యాలో ఉన్నటువంటి పత్రికా స్వేచ్ఛ. ఇంకా బోలెడు విషయాలు ఉన్నాయి, ఇంకోసారి ఖచ్చితంగా మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి సమయాభావం వల్ల ఇవాళకి ఇంతటితో ముగిస్తున్నాను. తిరిగి రేపటి చిత్రం భడారవి చిత్రంలో మరో విషయంతో కలుద్దాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ ఆర్జే వెన్నెల సైనింగ్ ఆఫ్. వింటూనే ఉండండి మై ఇండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
డిస్క్లైమర్: ఆల్ ద ఒపీనియన్స్ వ్యూస్ ఇన్ ద ఫాలోయింగ్ ప్రోగ్రామ్ ఐదర్ ఎక్స్ప్రెస్డ్ ఆర్ ఇంప్లైడ్ ఆర్ సోల్లీ ఆఫ్ ద హోస్ట్ అండ్ డు నాట్ నెసెసరీలీ రిఫ్లెక్ట్ ద వ్యూస్ అండ్ ఒపీనియన్స్ ఆఫ్ మై ఇండ్ మీడియా. ఆల్ ద మెటీరియల్ ప్రెజెంటెడ్ బై ద హోస్ట్ ఈస్ వారంటెడ్ బై ద హోస్ట్ that the work is their original contribution or they have obtained the proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased and hence listener's discretion is advised.
గాలిలో పువ్వులై
తేలిపోదామయి హాయిలోనా,
గాలిలో పువ్వులై
తేలిపోదామయి హాయిలోనా.
నేనై కరుగుతు నీలో కలిసెదనే,
హృదయములో నీ కదలిక నేనై ముదమలరింతి మురిసెదనే.
కామితమీడేరే కానుకగా మారే
కలలె నిజమాయే, తేలిపోదామయి హాయిలోనా గాలిలో పూలై, తేలిపోదామయి హాయిలోనా.
దాగే తలువే నీరు
సుందర మౌన స్వప్నమే మీరు,
స్వప్నములోని స్వర్గమే నీవు,
భూమిని మన సాటి
ప్రేమికులే లేరు
బ్రతుకేవల పాయి, తేలిపోదామయి హాయిలోనా గాలిలో పూలై, తేలిపోదామయి హాయిలోనా.
అంతగా నన్ను చూడకు, వింతగా గురి చూడకు, వేటాడకు, అంతగా నన్ను చూడకు.
కాలము నీలో దాగని
సంఖ్యల బిగించని హోయ్ అంతగా నన్ను చూడకు
మాట్లాడకు
అంతగా నన్ను చూడకు వింతగా గురి చూడకు వేటాడకు హోయ్ అంతగా నన్ను చూడకు
కలసిన శుభవేళ ఎందుకు నీకి కలవరము ఎందుకు నీకి కలవరము ఉల్లాసముగా నేను కించిన అందమే నీలో చిందెనులే చూపులు కలసిన శుభవేళ ఎందుకు నీకి కలవరము
పులు కలసిన శుభవేళ ఎందుకు నీకి పరవశము ఎందుకు నీకి పరవశము ఏకాంతములో ఆనందించిన నా కలలే నిజమాయనులే చూపులు కలసిన శుభవేళ ఎందుకు నీకి పరవశము
ఆలాపనలు సల్లాపములు కలకల కోకిల గీతములే ఆలాపనలు సల్లాపములు కలకల కోకిల గీతములే చెలువములల్లి చిత్రరచనలే చెలువములల్లి చిత్రరచనలే చలనములో నాట్యములే చూపులు కలసిన శుభవేళ ఎందుకు నీకి కలవరము
శరముల వలనే చతురోక్తులను చురుకుగా విసిరే నైజములే ముల వలనే చతురోక్తులను చురుకుగా విసిరే నైజములే ఉద్యానమున వీర విహారమే ఉద్యానమున వీర విహారమే చలికడ మోహో శౌర్యములే చూపులు కలసిన శుభవేళ ఎందుకు నీకి పరవశము
ఎందుకు నీకి కలవరము
మారవులే గులాబీల కాములేను పులకాల జీవితాల మన కాలినే ప్రేమ జీవితాల మరింతే వరాలుగా
మధురము